சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம்.
பத்தெனிமிதோ அத்தியாயம் 67வ ஸ்லோகம்.
இதம் தேனா தபஸ்காய நாபக்தாய கதாச்சன ந சாசுஶ்ரூஷவே வாச்யம் ந ச மாம் யோப்யசூயதி.
கிருஷ்ண பரமாத்மா தன யொக்க பிரம்ம வித்யா போதனனி பூர்த்தி చేశారు. 2வ அத்தியாயம் 11வ ஸ்லோகம்லோ ஆரம்பிச்சு ఈ 18வ அத்தியாயம் 66வ ஸ்லோகంతో ఈ బ్రహ్మ విద్య అనేటువంటి విషయాన్ని పూర్తి చేశారు. కర్మయోగం, ఉపాసనాయోగం, జ్ఞానయోగం అనే సాధనాలతో వ్యక్తి మోక్షాన్ని పొందగలడు. ఈ 66వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ మోక్షయిష్యామి అనే పదాన్ని వాడారు. ఆ వ్యక్తికి నేను మోక్షం కలిగేటట్లుగా చేస్తాను అన్నారు. అతనికి మోక్షం వస్తుంది అన్నాడు. ఎప్పుడు మోక్షం వస్తుంది అంటే, మోక్షం దేని నుంచి అంటే సర్వ పాపేభ్యః, అన్ని పాపముల నుండి అన్నారు. జన్మజన్మలుగా చేసినటువంటి సంచిత కర్మ, ఈ జన్మలో చేసినటువంటి ఆగామి కర్మ, ఇవన్నీ కూడా ఈ పాపాలన్నింటి నుంచి అన్నారు నేను విముక్తుణ్ణి చేస్తాను అన్నారు. అక్కడ సర్వం అంటే పుణ్యం అని కూడా అర్థం. ఎందుకంటే పుణ్యం అనేటువంటిది కూడా జన్మకు కారణం కనుక, మరల జన్మ లేకుండా ఉండడమే మోక్షం కనుక, సర్వం అంటే పుణ్యాన్ని కూడా నేను తొలగిస్తాను అన్నాడు. అది అర్థం సర్వ పాపేభ్యః. ఎప్పుడు అలా చేయగలను అంటే, ఎప్పుడైతే ఆ వ్యక్తి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నువ్వెప్పుడైతే నన్ను శరణు పొందుతావో అన్నాడు. ఇక్కడ శరణు పొందడం అంటే ఏమిటి తెలుసుకున్నాం మనం. జ్ఞానయోగాన్ని ఆరంభిస్తే అని అర్థం. శ్రవణ మనన నిరుధ్యాసనాలని ఇక్కడ శరణం అంటాం. ఎప్పుడైతే గురుముఖంగా శాస్త్రం చదువుతావో, ఆ శాస్త్రాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటావో, అప్పుడు నీకు ఈ మోక్షాన్ని ప్రసాదించగలను. నువ్వు ఆ జ్ఞానానికి రావాలి అంటే నువ్వేం చేయాలి? ఆ జ్ఞానయోగానికి ఎలా రాగలవు నువ్వు అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న, అన్ని ధర్మములను వదిలివేయవలసినది అన్నాడు. అన్ని ధర్మములంటే లౌకిక కర్మ, స్మార్త కర్మ, శ్రౌత కర్మ, ఇవన్నీ కూడా నీకు చిత్తశుద్ధి వచ్చే వరకే, తర్వాత వాటి యొక్క అవసరం ఆవశ్యకత ఉండదు. నీకు జ్ఞానయోగ్యత కనుక వచ్చింది అంటే మనస్సు పరిశుద్ధమైనట్లు, ఈ కర్మలన్నీ మనస్సు పరిశుద్ధం కోసమే కనుక నువ్వు అవన్నీ చెయ్యవలసినంత వరకు చేసి ఈ యొక్క జ్ఞానయోగానికి ఎంత తొందరగా వస్తే అంత మంచిది అని. అయితే కర్మలన్నీ వదిలిపెట్టమంటారా అన్నారు. అన్నీ వదిలిపెట్టమని కాదు, వాటి మీద అభిమానం లేకుండా, ఆ కర్మల యందు కర్మ ఫలమునందు అభిమానం లేకుండా చెయ్యవలసింది. సన్యాసం తీసుకుంటే మరీ మంచిది, సన్యాసం తీసుకుంటే చెయ్యక్కర్లే. సన్యాసం తీసుకోకుండా గృహస్థాశ్రమంలో ఉంటే చెయ్యాలి. అలా చేసేటప్పుడు కూడా నువ్వు అభిమానం లేకుండా చెయ్యాలి. అది కర్మ ఆభాస అని చెయ్యి, దానివల్ల నాకు ఇంకేం ఫలితం అక్కర్లేదు, దానివల్ల పొందవలసిన ఫలితం చిత్తశుద్ధి నేను పొందేశాను, అయినా కూడా చేస్తాను. దేనికి చేస్తాను అంటే మన యొక్క సంతతి కోసం, వాళ్ళు ఆచరించడం కోసం చేస్తాను. అది చెయ్యడం వల్ల సమాజానికి మంచిది, లోక కళ్యాణం కోసం చేస్తాను అంటూ చెయ్యి, అభిమానం లేకుండా చెయ్యి. అది సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అర్థం. అలా చేసిన తర్వాత నువ్వు కర్మయోగాన్ని ఆచరించి జ్ఞానయోగ్యతను పొంది జ్ఞానయోగానికి వస్తే, నేను జ్ఞానయోగానికి రావడం అంటే ఏమిటి, పుస్తకం తీసుకొని క్లాసుకు వెళ్ళి విద్యార్థిలాగా ఒక గురువు దగ్గర చదివితే నీ అన్ని పాపముల నుండి నేను విముక్తుణ్ణి చేస్తాను అన్నారు. అది చివరిది, అంటే నీ శోకాన్ని తొలగిస్తాను అని అర్థం, నీ దుఃఖాన్ని పారద్రోలుతాను అన్నాడు. మళ్ళీ తిరిగి రాదా అంటే ఇంకా రాదు జన్మకి అన్నారు. ఈ జన్మకి కాదు మరి ఏ జన్మకి రాదు, ఇంకా దుఃఖం అనేటువంటిది నీ ఛాయలకే రాదు అన్నాడు. దుఃఖం నిన్ను చూసి పారిపోతుంది అన్నాడు. ఇప్పుడు మనం దుఃఖం చూసి పారిపోతున్నాం కదా, నీకు కనుక మోక్షం వచ్చింది అంటే దుఃఖం నిన్ను చూసి పారిపోతుంది అన్నాడు. అటువంటి ఫలాన్ని పొందుతాడు వ్యక్తి. సరే, ఇది ఇటువంటి గీతాశాస్త్రాన్ని ఎవరికి బోధించాలి అనేటువంటిది చెప్పారు 67వ శ్లోకంలో. ఈ యొక్క గీతాశాస్త్రం బోధించాలి అంటే దానికి ఒక సంప్రదాయం ఉంది, పద్ధతి ఉంది. సమ్యక్ ప్రదీయతే ఇది సంప్రదాయ. సమ్యక్ అంటే సరిగ్గా, మంచి పద్ధతిలో, శిక్షణతో. ప్రదీయతే ఇవ్వబడేటటువంటిది సంప్రదాయ అన్నారు. సంగీతమైనా నృత్యమైనా శిల్పకళ అయినా చిత్రకళ అయినా ఏ కళ అయినా కూడా సంప్రదాయంగా రావాలి, పద్ధతిగా రావాలి, దాన్నే సంప్రదాయం అంటారు. సంప్రదాయ సంగీతం అంటారు చూసారా, శాస్త్రీయ సంగీతం సంప్రదాయ సంగీతం, శాస్త్రీయ నృత్యం సంప్రదాయ నృత్యం. అలాగే మన ఈ శాస్త్రానికి కూడా సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయం ఎలా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు ఈ 67వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ. దేనికి తెలుసుకోవాలి ఆ సంప్రదాయం అంటే, ఈ విద్యను బోధించేటటువంటి గురు సంప్రదాయాన్ని తెలుసుకోవాలి. సంప్రదాయం తెలిసిన వాడైతే రాబోయే తరాల వారికి ఎలా అందించాలి అనే విషయం ఆ గురువుకు తెలుస్తుంది. అందుకని గురువు అయిన వాడు సంప్రదాయంలో వచ్చిన వాడై ఉండాలి. వాళ్ళు ప్రపంచంలో ప్రసిద్ధులైనంత మాత్రాన సంప్రదాయంలో ఉన్నారని చెప్పలేం. సంప్రదాయంలో చదవని వాడికి ఈ వేదాల యొక్క అగాధమైనటువంటి దాని యొక్క లోతుపాతులు తెలియక జనాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తాడు. ప్రజలకు అది తప్పు మార్గం అని కూడా తెలియదు, వాళ్ళు మంచిదనే అనుకుంటారు. కానీ ఎక్కడో ఒక చోట ఆ కొన్ని దశాబ్దాల తర్వాత ఆయన చెప్పినటువంటిది సమాజం మీద విరోధమైనటువంటి అతి దుష్టమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. దానికి ఉదాహరణే బుద్ధుడు. దేనికి ఇంత చెప్తున్నానంటే, వాళ్ళు చెప్పేటటువంటి ఒక్కొక్క సూత్రాలు కొన్ని తీసుకుంటే చాలా చక్కగా ఉంటాయి, చాలా ఆనందంగా ఉంటాయి, చాలా పాటించదగ్గవిగా ఉంటాయి. జనాన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వాళ్ళు జనాన్ని ఊపేస్తారు అట్లా ఇట్లా. ఆ ఊపడంలో ఏమవుతుందంటే జనాలు ఓలలాడిపోతూ ఉంటారు. అందులో కొన్ని దశాబ్దాలు కాగానే ఆయన చెప్పిన సిద్ధాంతం వల్ల ఆ సమాజమే దెబ్బతింటుంది. కారణం ఏంటి, సంప్రదాయ వితులు కారు వాళ్ళు. వాళ్ళు వేదాలలో నుంచి గురు పరంపరగా వచ్చినటువంటి వాళ్ళు కాదు. అందుకని ఈ సంగతి మనకు తెలిసేటప్పటికి 4 జనరేషన్స్ అయిపోతాయి. అప్పటికి మనకి ఈ సంస్కృతి వేదం మిగలదు. ఇప్పుడు ఉన్న స్థితి అట్లాంటిది. అట్లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు, చాలామంది వెలిగారు. సమాజంలో దెబ్బ తగిలింది సమాజానికి ఈ యొక్క సంప్రదాయం లేకపోవడం వల్ల. అందుకని గురువు అయిన వాడు ఎలా ఉండాలి, శిష్యుడైన వాడు ఎలా ఉండాలని చెప్పి ఎంత జాగరూకతమైనటువంటి ఆలోచన కృష్ణ పరమాత్మ చెప్తున్నారంటే, ఈ శ్లోకంలో ఎవరికి బోధించాలి ఈ విద్యని, ఎవరు బోధించాలి అనేటువంటిది తర్వాత చెప్తారు. శిష్యుడి యొక్క స్తుతి చెప్తున్నాడు, ఎవరికి బోధించాలి, తర్వాత శ్లోకంలో ఎవరికి బోధించకూడదు. ఇప్పుడేమో ఎవరికి బోధించకూడదు, 67 68లో ఎవరికి బోధించాలి, ఎవరు బోధించాలి, ఈ రెండు శ్లోకాలు చాలా ముఖ్యం. ఏమంటే టీచింగ్ అయిపోయింది కదా అని అనుకోకూడదు. ఇంకా ముఖ్యమైన శ్లోకాలు ఏవి, ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ, తే ఇదం తే వాచ్యం కదాచన అతస్పస్కాయ వాచ్యం అన్నారు. నీకు ఏదైతే నేను బోధించానో, ఇప్పుడు 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి 18వ అధ్యాయం 66వ శ్లోకం వరకు నేను ఏదైతే బోధించానో అది ఎవరికి చెప్పకూడదో తెలుసు అర్జున, అతపస్కాయ నా వాచ్యం, తపస్సంపన్నులు కానటువంటి మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వ్యక్తులకు, ఆ తపస్సంపన్నులు కానటువంటి వాళ్ళంటే ఆచారం లేనటువంటి వాళ్ళు అని అర్థం, ఒక నిగ్రహం లేనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళకి బోధించకూడదు అర్జున. అంటే కాయిక మానస వాచిక నియమం లేనటువంటి వాళ్ళు అని అర్థం. కాయిక అంటే శరీరం నిగ్రహం, వాచికం అంటే వాక్ నిగ్రహం, మానసికం అంటే మనోనిగ్రహం, తపస్సు అంటే నిగ్రహమే కదా, అటువంటిది లేని వాళ్ళకి ఈ విద్యను బోధించకూడదు అన్నారు. అతపస్కాయ నా వాచ్యం అంటే సాత్విక రాజస తామస, తామస గుణం ఉన్న వాళ్ళకి చెప్పకూడదు, రాజస గుణం ఉన్న వాళ్ళకి చెప్పకూడదు, సత్వగుణం ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పాలి అని అర్థం. ఎందుకంటే తపస్సంపన్నులు ఎప్పుడు కూడా సాత్వికులే అయి ఉంటారు, ఎక్కడో ఒక చోట తప్ప సహజంగా. అయితే రావణుడు కూడా తపస్సు చేశాడు కదండి అన్నాడు, మనం ఆ తపస్సును తపస్సుగా తీసుకోం, అవన్నీ ఘోర తపస్సు. ఆ తపస్సులన్నీ మనం శాస్త్రం దాన్ని లెక్కలోకి తీసుకోదు, అది సాత్వికమైన తపస్సు కాదు. 17వ అధ్యాయం చూసాం కదా, సాత్వికమైన తపస్సు చేసేవాళ్ళకే. తర్వాత 2వ నియమం ఏమిటంటే, అభక్తాయన వాచ్యం, భక్తి లేనటువంటి వారికి, ఈ శాస్త్రం మీద శ్రద్ధాభక్తి లేని వాళ్ళకి, ఈ పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కథలు అని చెప్పి అనకుండా దాని మీద భక్తి శ్రద్ధతో ఆ పురాణాల మీద ఇతిహాసాల మీద వేదాల మీద ఆ బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తుల మీద భక్తి ఉండాలి, ఇది భగవంతుడి వాక్కు అనేటువంటి భక్తి ఉన్న వాళ్ళకే చెప్పాలి. భక్తాయ అభక్తాయ న వాచ్యం అని, అంటే భక్తి లేని వారికి చెప్పకూడదు అన్నారు. ఏ భక్తి, ఏదో 4 భక్తుల్లో ఏదో ఒకటి ఉండాలి, ఆర్తభక్తో అర్థార్థి భక్తో జిజ్ఞాసు భక్తో జ్ఞాని భక్తి చెప్పక్కలేదు. ఓకే, ఈ 3ట్లో ఏదో ఒకటి ఉండాలి వాడికి. ఏమీ లేని వాడికి నాస్తికుడికి పోయి ఎందుకు చెప్పడం చెప్పవాకు అన్నాడు. నాస్తికుడికి పోయి చెప్తే నిన్ను నాస్తికుడిని చేస్తాడు వాడు. వాడిని ఆస్తికుడి చేయటంలో నువ్వు నాస్తికుడు అయిపోతావు, ఎందుకంటే వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు. అందుకని జాగ్రత్త అర్జున, న అశుశ్రూషవే అన్నారు. అశుశ్రూష అంటే శుశ్రూష అంటే కోరిక, నేర్చుకోవాలి అనేటువంటి కోరిక, తీవ్రమైనటువంటి కోరిక ఆశ ఉండాలి మనిషికి. అశుశ్రూషవే అంటే ఆ నేర్చుకోవాలనేటువంటి కోరిక లేని వాడికి చెప్పకూడదు, నేర్చుకోవాలి ఇది వినాలి అనేటువంటి తీవ్రమైన కోరిక ఉండాలి, వెళ్ళాలి, ముందు వరుసలో కూర్చోవాలి, అయ్యో సీట్లో ఎవరిని కూర్చుంటారో ఏమో అనేటువంటి పరిగెత్తుకుంటూ పోవాలి క్లాస్కి, ఎప్పుడే వెళ్దాంలే కూర్చుంటే ఏముంది, ఎక్కడ కూర్చుంటే ఏముంది, ఒక 15 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళి 15 నిమిషాలు ముందుగానే క్లాస్లో నుంచి వెళ్ళిపోయి. అలా కాకుండా శుశ్రూష అంటే ఏమిటి, తీవ్రమైనటువంటి ఆ కోరిక ఉండాలి, అలా ఉన్నవాళ్ళకి చెప్తే ప్రయోజనం, తొందరగా జ్ఞానం వస్తుంది వాళ్ళకి. కోరిక లేని వాడికి చెప్తే ఏం జ్ఞానం వస్తుంది అన్నారు. కోరిక అంటే ఎలా ఉండాలంటే తెలుసా, వివేక చూడామణిలో శంకరాచార్యులు వారు చెప్పారు, యథా ఖనన ఖనిత్రేణ అన్నారు ఆ శ్లోకం, యథా ఖనన ఖనిత్రేణ నరో వార్యధిగచ్చతి తథా గురుగతం విద్యాం శుశ్రూష అధిగచ్చతి. శుశ్రూష అంటే ఏమిటి, ఎవరికైతే తీవ్రమైన కోరిక ఉంటుందో వాళ్ళు ఎలా చేస్తారట, ఎలా పొందుతారట అతను? ఎట్లాగైతే మనం నీళ్లు రావాలి అంటే ఏం చేస్తాం, బాగా లోతు తవ్వుతాం భూమిని. నీళ్లు పడకపోతే ఏం చేస్తాం, ఇంకాస్త లోతు తవ్వండి అంటాం. ఎంత బాగా లోతు తవ్వితే అంత బాగా నీళ్లు వస్తాయి. ఈ శిష్యుడు ఏం చేస్తాడట, గురువు గారి తల్లో ఒక బోరింగ్ వేస్తాడు. ఖనన ఖనిత్రేణ అంటే గడ్డపార పలుగు తీసుకొని భూమిని తవ్వితే నీళ్లు వారి అధిగచ్చతి అన్నాడు. నీటిని ఎలా పొందుతాడో శిష్యుడు ఏం చేయాలట, ప్రశ్నలు అడుగుతూ ఉండాలి. ప్రశ్నలు అడుగుతుంటే గురువు వెంబడి పడుతూ ఉండాలి. ఆ గురువు ఎక్కడ ఉంటే ఏం చేస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు క్వశ్చన్ అడుగుదామా ప్రశ్న అడుగుదామా అని వింటూ అట్లా గురువు వెంటబడి వెంటబడి మరీ నేర్చుకోవాలి. చాలాసార్లు గురువుగారు విసుక్కోవచ్చు కూడా, ఒక్కొక్కసారి ఆయనకి చెప్పాలనేటువంటి మూడ్ ఉండదు. ఒక్కోసారి అందుకని ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు బాగా సేవ చేస్తూ కాళ్ళు పడుతూనే మంచి మంచి ఆహారం తినిపిస్తూ ఆయనకు కావాల్సినవన్నీ చూస్తూ మంచి అవకాశం చూసుకొని తక్కిన మనకు కావాల్సింది అడగాలి. ఒకరోజా రెండు రోజుల మనకు జ్ఞానం నిష్ట వచ్చే వరకు అలా చేయాలని చెప్పి ఎవరు చెప్పారు, శంకరాచార్యుల వారు చెప్పారు. అలా చేస్తేనే జ్ఞానం వస్తుంది, కానీ అంత ఆషామాషిగా రాదండి జ్ఞానం అని. కనుక శుశ్రూష అన్నారు, అందుకే దాన్ని శుశ్రూష అన్నాం. ఈ శుశ్రూష అంటే మనం అనుకునేది ఏమిటంటే గురువుగారికి సేవ చేయటం, వారికి ఏమి కావాలంటే అవి అందించడం, మంచినీళ్ళు అందించడం, ఆహారం అందించడం, అవన్నీ చేసే దేనికంటే అలా చేసేటప్పుడు వారు పలికే పలుకులు నా చెవిలో పడతాయి ఏదో విధంగా. ఇవన్నీ చేయాలంటే ఆయన చుట్టూ తిరుగుతూ ఉండాలి కదా, ఆయన చుట్టూ తిరుగుతుంటే ఆయన ఎప్పుడప్పుడు మాట్లాడుతుంటారు కదా, ఉపన్యాసం ఇస్తుంటారు కదా, అప్పుడప్పుడు అప్పుడన్నీ నా ఆ మాటలన్నీ నా చెవిలో పడతాయి. అలా కాకుండా ఇప్పుడే ఉండండి, ఎప్పుడో వారానికి ఒకసారి చూస్తాం గురువు గారిని, ఇప్పుడన్నీ అట్లా అయిపోయింది మన పని. అది గురువుగారు పిలిస్తేనే వస్తారు. ఇంకా రాలే స్టూడెంట్స్ నెంబర్లు నోట్ చేసుకుని. ఈరోజు కలియుగం అండి అలా మారిపోయింది. అందుకని అది శుశ్రూషమే అంటే అది అర్థం. మరి అంత శుశ్రూష చేస్తూ ఉన్నప్పుడు మనకు అవకాశం వస్తుంది. అందుకని ఆ గురువుకి ఎంత సేవ చేసే ఆస్కారం వస్తే మనం అంత నేర్చుకోగలం. అందుకని ఎక్కడ సేవ చేయాల్సి వస్తుందని చెప్పి పారిపోతే అంటే మనకు జ్ఞానం అక్కర్లేదని అర్థం, అంతే కదా. కలియుగ ప్రభావం చూస్తారు. అందుకే జ్ఞానులు లేరు, చెప్పేవాళ్ళు నేర్చుకునేవాళ్ళు చాలా అరుదైపోతున్నారు ఈ రోజుల్లో. ఉన్నారు పొట్ట కోటి కోసమే పరిగెత్తే వాడికి భుక్తి కోసమే, భుక్తి ఉన్నవాడు కూడా పరిగెడుతున్నాడుగా. తినడానికి ఉన్నవాడు పరిగెడుతున్నాడు అంటే భోగాల కోసం పరిగెడుతున్నాడు. ఇంకా జ్ఞానం ఎవరికి వస్తుందండి అన్నారు. అందుకని అశుశ్రూషవే నా వాచ్యం అన్నాడు. వాడికి నువ్వు చెప్పినా కూడా అరణ్య రుదితోపమం అన్నారు. అడవిలో శంఖం ఊదినట్టే అన్నారు. ఎడారిలో శంఖం ఊదితే ఎవరికి వినపడుతుందండి, వాడి చెవిలో ఊదితే అట్లాగే అంటే అలా ఉంటుందన్నారు. అంతేకాదు అభ్యసూయతి యహ అభ్యసూయతి, ఎవరైతే నన్ను విమర్శిస్తాడో. ఆయన ఏమిటండి, ఆ కృష్ణ పరమాత్ముడికి 16,000 భామలు ఉన్నారు, ఆయన వెన్నను దొంగలించాడు, ఇట్లాంటి నిందలన్నీ వేస్తూ ఉంటాడు. ఆయన చెప్పింది ఏమిటి, అర్జునుడిని బాణం పట్టుకో బాణం పట్టుకో, వాడందరిని చంపమంటాడు, ఇది హింస కదా, కనుక హిందూయిజంలో హింస ఉంది, కనుక మేము హిందూయిజం ఫాలో పాటించాం, మేమైతే అదే పాటిస్తాం, ఏది ఇంకొకటి వేరే మతం పాటిస్తాం, ఇట్లాంటి నిందలు చేసేవాళ్ళకి కూడా చెప్పకూడదు. శాస్త్రాన్ని నిందించేవాడు, ఆ వేదాలు ఏమిటి చెప్పేది ఏమిటి, పాత చింతకాయ పచ్చడి అని అంటాడు చూడండి. అభ్యసూయతి అంటే నిందించేవాడు అన్నమాట, విమర్శించేవాడు. అర్జున అట్లాంటి వాళ్ళకి కూడా చెప్పకూడదు అన్నాడు, అలాంటి వాళ్ళకు కూడా చెప్పకూడదు అన్నారు. ఎవరిని, నన్ను నిందించేవాడు, నన్ను నిందించేవాడు, నేను చెప్పినటువంటి వేదాన్ని నిందించేవాడు, అలాంటి వాడికి చెప్పకూడదు. తర్వాత శ్లోకం, ఇప్పుడు ఫలశ్రుతి చెప్తున్నారు. గీతను బోధించేవాడికి ఎటువంటి ఫలం వస్తుంది, గీతాచార్యుడికి ఇంత కష్టపడి ఇటువంటి విద్యని ఇస్తే ఆయనకి ఏం ఫలం ఇస్తానో తెలుసా, నేను చెప్తున్నారు.
యయిమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యస్య సంశయః
దీన్నే ఫలశ్రుతి అంటారు. గీతాచార్యుడు అంటే గీతను బోధించేటటువంటి గురువు ఎటువంటి ఫలాన్ని పొందుతాడు అంటే, చెప్పకపోతే బ్రహ్మరాక్షసుడవుతాడు, చెప్పినా బ్రహ్మరాక్షసుడవుతాడు. అంటే తపస్సంపన్నులు కాని వాళ్ళకి, భక్తుడు కాని వాళ్ళకి, శుశ్రూష అంటే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి, అంతేకాకుండా నన్ను నివర్శించేవాడికి బోధిస్తే వాడు బ్రహ్మరాక్షసుడైపోతాడు, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాడికి చెప్పకపోతే బ్రహ్మరాక్షసుడైపోతాడు. సరస్వతీదేవి దిగులు పడుతుందిట ఆ గురువు దగ్గరికి వచ్చి, నాయన అందరికీ చెప్పవాకు నన్ను, నన్ను అమ్ముకుంటాడు వాడు తర్వాత. సరస్వతీదేవిని కూడా అమ్ముకుంటున్నారు కదా, విద్యను కూడా అమ్ముకుంటున్నారు కదా. ఆ సరస్వతీదేవి ప్రాధేయపడుతుందిట, నాయన ఎవరికి పడితే వాళ్ళకి బోధించవాక, కాస్త అర్హుణ్ణి చూసి బోధించు నన్ను అంటుందిట సరస్వతీదేవి. వీళ్ళేం చేస్తారు, డబ్బుల కోసం, ధనం వస్తే చాలు ఎవరికైనా సరే బోధిస్తారు, ఎవరికైనా బోధిస్తారు, అర్హుడి కానివాడికి బోధిస్తాడు. మంత్రాలు చెప్పడం, పూజలు చేయించడం కూడా ఎవరికి చెప్పాలో, ఎవరికి చేత చేయించాలో, ఎవరి చేత చేయించకూడదో ఆ చేయించేవాడికి తెలిసి కూడా చేస్తే ధనం కోసం పాపం వస్తుంది. అందుకని ధనం కోసం ఆశపడి మంత్రం కానీ పూజ కానీ వేదం కానీ ఎవరికి చెప్పకూడదు. అలా ఎందుకు చెప్తాడు అంటే ఆ ధన వ్యామోహం వల్ల. ధన వ్యామోహం వల్ల చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఆ నేర్చుకున్నవాడు దీని యొక్క విలువని కాపాడకుండా ఆ విలువను పోగొడతాడు. అందుకని సరస్వతీదేవి కూడా బాధపడుతుందట. కృష్ణ పరమాత్మ అంటున్నారు, ఇటువంటి రహస్యమైనటువంటి నరు పరాం భక్తిం మయి కృత్వా, నాయందు భక్తుడైన శిష్యుడికి బోధించాలి. గురువు ఎట్లాంటి వాడే ఉండాలి? శిష్యుడే భక్తి గలవాడయ్యే అంటే గురువు పరాం భక్తిం అన్నారు. శిష్యుడి కంటే గురువుకి ఎక్కువ భక్తి ఉండాలా లేదా గీత మీద? పరాం భక్తిం కృత్వా మయి, నాయందు శ్రేష్టమైనటువంటి అత్యున్నతమైనటువంటి, ఇక్కడ పరాం భక్తి అంటే అద్వైత లక్షణా భక్తి, ఆత్మా ఏక, ఆత్మచైతన్యం ఒక్కటే అనేటువంటి జ్ఞానీ భక్తుడై ఉన్నటువంటి అటువంటి వ్యక్తి అని అర్థం. అంటే శబ్దజ్ఞానం, పదజ్ఞానం, వాక్య జ్ఞానం అన్నీ తెలిసి ఉండాలి ఆ గురువుకి. బ్రహ్మనిష్ఠుడై ఉండాలి, శ్రోత్రియుడై ఉండాలి, బ్రహ్మనిష్ఠుడై ఉండాలి అటువంటి గురువు అన్నారు. ఎలాగైతే తల్లి పిల్లవాడికి పాలు పట్టడానికి బాటిల్ పెట్టుకుంటుంది కదా, బాటిలో లేకపోతే గిన్నె, ఎందులో ఉగ్గు పాలతో పోసి ఉగ్గు గిన్నె ఉంటుంది, ఇవన్నీ ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటుంది తల్లి, క్లీన్గా కడిగి పెట్టుకుంటుంది, జాగ్రత్తగా వాడికి ఆహారాన్ని ఇస్తుంది. అదేవిధంగా గురువు కూడా చాలా జాగ్రత్తగా శాస్త్రాన్ని శిష్యుడికి అందించాలి. అలా చేస్తేనే ఆరోగ్యంగా ఎదుగుతుంది బిడ్డ కదా, అదేవిధంగా శిష్యుడు కూడా ఆరోగ్యంగా ఆధ్యాత్మిక విద్యని పొందుతాడు. ఈ గురువు కూడా ఆ యొక్క బ్రహ్మజ్ఞానంలో అంతటి నిష్ఠ కలిగి ఉండాలి. పరాం భక్తిం అన్నారు, కృత్వా అటువంటి భక్తి కలిగి, అంటే నేను ఈ యొక్క బోధనని భగవత్ కార్యంగా భావించి, భగవత్ సేవగా భావించి అన్నారు. గీతా జ్ఞాన యజ్ఞం అంటే ఏమిటి? ఇది భగవత్ సేవ, నేను ఆ దేవుడికి సేవ చేస్తున్నాను. ఏ విధంగా? వారి యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఆ భగవంతుడికి నేను సేవ చేస్తున్నాను అనే భావన ఉండాలి, అది విషయం. తర్వాత యహ అభిధాస్యతి, అలాంటి భావన కలిగి యహ, ఎవరైతే అభిధాస్యతి అంటే బోధిస్తాడో. ఒకటి రెండు రోజుల్లో భగవద్గీత అవ్వదు కదా, అక్కడ ఒక కోర్సు స్టార్ట్ చేస్తున్నారు, వెళ్తారా? సెల్ఫ్ రియలైజేషన్ 1 వీక్ కోర్స్ చూడలేదా ఇంకా మీరు? చూడండి, సెల్ఫ్ రియలైజేషన్ 1 వీక్ కోర్స్, మీకు 10 సంవత్సరాలు చదివినా కూడా సెల్ఫ్ రియలైజేషన్ రాలేదు కదా, నేను ఇస్తాను రండి ఒక వారంలో అన్నాడు. ఒక వారంలో ఇస్తాడట ఆయన. ఎవరంటే ఈయన భక్తులే, కృష్ణుడి భక్తులే, వాళ్ళు ఇస్తారట. వెళ్ళి చూసిరండి వెళ్ళాలనుకుంటే. కృష్ణ పరమాత్మ అంటున్నారు, ఆ నిర్గుణ బ్రహ్మ జ్ఞానం కలిగి భక్తితో ఇదే సేవగా భావిస్తూ ఎవరైతే బోధిస్తాడో అభిదాస్యతి అన్నారు. అంటే అర్థం తెలుసుకొని దాన్ని అర్థం పదవాక్యం వాక్య జ్ఞానం శబ్దజ్ఞానం శబ్దజ్ఞానం ఉండాలి. శ్లోకాలను స్పష్టతగా చదవడం తెలియాలి. పదశాస్త్రం వాక్యశాస్త్రం ప్రమాణశాస్త్రం మూడు శాస్త్రాలు తెలిసి ఉండాలి బోధించేవాడికి. మామూలుగా మాట్లాడటానికి భాషా జ్ఞానం అంత అక్కర్లేదు. ఏముందండి మాట్లాడటానికి, అందరం మాట్లాడతాం. కానీ ఒక శాస్త్రాన్ని బోధించాలంటే భాష మీద పటుత్వం కావాలి. అందుకని ఎంతో పటుత్వం ఉన్నవాళ్ళే భయపడుతూ ఉంటారు. పటుత్వం ఉన్నవాడే భయపడతాడు, పటుత్వం లేనివాడు అసలు భయపడ్డు. కాస్త కొంచెం గొప్ప పటుత్వం ఉన్నవాడే భయపడతాడు. కాళిదాసు భయపడేవాడట చాలా. ఎవరు? కాళిదాసు. శాస్త్ర జ్ఞానం లేకుండా పండితుల మధ్య మాట్లాడటం ఎలాంటిదంటేట చెప్తారు ఆయన. ఏనుగుని తామర తూడుటో కట్టేయడంట. ఏనుగుని తామర తూడు ఉంది కదా, తామర తూడు అంటారు దాన్ని, దాంతో కట్టగలమా ఏనుగుని? అటువంటిదిట ఈ వ్యాకరణ జ్ఞానం శబ్దజ్ఞానం అర్థజ్ఞానం తెలియకుండా సభా మధ్యలో మాట్లాడితే ఒక కూలంకషమైన విషయాన్ని సభా మధ్యలో ఈ జ్ఞానం లేకుండా మాట్లాడితే ఆ ఏనుగుని తామర తూడుతో కట్టినట్లే అని అంటారు ఆయన. అందుకని నువ్వు బోధించలేవు విద్యని అన్నారు. అందుకని స్కిల్ కావాలి. స్కిల్ అంటే ఏంటి? నైపుణ్యం కావాలి. ఎలా చెప్పగలగాలి? ఉన్న ఆడియన్స్ వీళ్ళు, నాకు తెలుసు కదా నేను చెప్పకూడదు, వాళ్ళకి ఏది అవసరమో అది చెప్పాలి, అలా చెప్పగలిగి ఉండాలి. దానికని పదశాస్త్రం అంటే వ్యాకరణం తెలిసి ఉండాలి. వాక్యశాస్త్రం అంటే మీమాంస తెలిసి ఉండాలి. తర్వాత ప్రమాణశాస్త్రం అంటే యుక్తి తెలిసి ఉండాలి. యుక్తి కూడా తెలిసి ఉండాలి. శృతి యుక్తి అనుభవ ఇవన్నీ పెట్టుకొని మనసులో చెప్పాలి. శ్రోత్రియత్వం ఉండాలి, బ్రహ్మనిష్టత్వం ఉండాలి, భక్తి ఉండాలి. ఇవన్నీ అర్హతలు గురువుకి కావలసినటువంటివి. ఇమం పరమం గుహ్యం ఇటువంటి శ్రేష్టమైనటువంటి రహస్యమైనటువంటి విద్యను అటువంటి గురువు ఎప్పుడైతే బోధిస్తాడో, గుహ్యం అంటే పవిత్రం అని అర్థం. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదం ఉత్తమం అని చెప్పారు కదా. గుహ్యం అంటే మోక్ష ప్రయోజనాన్ని ఇచ్చేటటువంటి పవిత్రమైనటువంటి రహస్యమైనటువంటిది. అర్హత లేని వాళ్ళకి ఎప్పుడు ఇది రహస్యంగానే ఉంటుంది. అర్హతలు ఉన్నవాడికి ఇది అర్థమవుతుంది అన్నారు. అందుకని మద్భక్తేషు గుహ్యం పరమం ఇమం అభిధాస్యతి. నా భక్తులకి అన్నారు. నా భక్తుడైన వాడు నా భక్తులకి చెప్పాలి. చూడండి, నా భక్తుడైన వాడు అంటే నన్ను గురించి బాగా అర్థం చేసుకున్నవాడు నా భక్తుడే అవుతాడు కదా. నా భక్తుడైన వాడు నా భక్తులకి చెప్పాలి, అభక్తాయ చెప్పకూడదు. పరాం భక్తి కలిగి ఉన్నవాడు నా భక్తుడికి చెప్పితే అప్పుడేమిస్తానో తెలుసా ఆ వ్యక్తికి? మాం ఏవ యష్యతి అన్నాడు. నన్నే పొందుతాడు ఆ వ్యక్తి అన్నాడు. అంటే గీతాచార్యుడు గీతను బోధించే బ్రహ్మనిష్ట శ్రోత్రియ భక్తితో ఉన్నటువంటి గురువు తప్పకుండా నన్ను పొంది తీరుతారు, ఇంకా అందులో సందేహం లేదు. మాం ఏవ యష్యతి అన్నారు. అసంశయ ఇందులో సంశయం లేదన్నాడు. గ్యారంటీ కార్డు ఇచ్చేశారు. ఎవరికి? మాకు, గురువుగారికి. ఇందాక మీకు ఇచ్చారు, ఇప్పుడు మాకు ఇస్తున్నారు. ఏమిటి గ్యారంటీ కార్డు అంటే, ఆ గురువుకి గనక నా మీద భక్తి ఉండి బ్రహ్మనిష్ఠుడై శ్రోత్రియుడై సంప్రదాయవేత్తుడై చెప్తే అతను సంశయం లేకుండా నన్ను పొందుతాడన్నాడు. నన్ను పొందుతాడనేటువంటిది మూడు రకాలుగా చెప్పచ్చు. ఎలా అంటే, మాం సహా మాం ఏష్యతి ఏవా అన్నారు. సహా మాం ఏష్యతి ఏవా మొదటి సెంటెన్స్ అంటే అతడు తప్పక నన్ను పొందుతాడు. సహా మాం ఏష్యతి ఏవా అంటే అతడు నన్ను తప్పక పొందుతాడు అన్నాడు. రెండవది అదే పదాన్ని రెండవ రకంగా చెప్తే సహైవ, రెండవది ఏంటంటే సహ మాం ఏవ యేష్యతి అన్నాడు. రెండవ విధం ఏమిటంటే సహ మాం ఏవ యేష్యతి అన్నాడు. అంటే ఏంటి, అతడే నన్ను పొందుతాడు అన్నాడు. అటువంటి భక్తుడే పదశాస్త్రం, వాక్యశాస్త్రం, అర్థశాస్త్రం, ప్రమాణశాస్త్రం, జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే, అటువంటి బోధకుడే నన్ను పొందుతాడు, అతడే నన్ను పొందుతాడు. సహ మామేవ యేష్యతి, అతడే నన్ను పొందుతాడు. ఉండండి, మూడు రకాలు ఏంటంటే, మొదటిది అతడు తప్పక నన్ను పొందుతాడు, సహ మాం యేష్యతి ఏవ, మొదటిది. రెండవది సహ మాం ఏవ యేష్యతి, అతడు నన్నే పొందుతాడు. సహ మాం ఏవ యేష్యతి, అతడు నన్నే పొందుతాడు. మూడవ విషయం ఏంటంటే, మూడవ విధంగా చెప్తే సహ ఏవ మాం యేష్యతి. ఏమిటి స్వామి, చెప్పింది చెప్పినట్లుగా ఉంది. సహ ఏవ మాం యేష్యతి అంటే అతడే నన్ను పొందుతాడు, మరెవరు పొందలేడు, అతడే నన్ను పొందుతాడు అన్నాడు. అతడే నన్ను పొందుతాడు, మూడు రకాలుగా చెప్పచ్చు. సహ మాం యేష్యతి ఏవ, సహ మాం ఏవ యేష్యతి, సహ ఏవ మాం యేష్యతి అంటే అతడు తప్పక నన్ను పొందుతాడు, అతడు నన్నే పొందుతాడు, అతడే నన్ను పొందుతాడు. ఇప్పుడు ఏదైనా తెలిసిందా తేడా? తెలిస్తే మంచిది, తెలియకపోతే ఒక నమస్కారం పెట్టండి ఆయనకి చాలు. అదే, ఇందులో సంశయం లేదన్నాడు, అసంశయ అన్నాడు అర్జున. ఇందులో ఇంకా సందేహపడాల్సిన అవసరమే లేదు అన్నాడు. తర్వాత శ్లోకం 69 నేను.
నచ తస్మాన్ మనుష్యేషో కశ్చిన్ మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి.
సో గీతాచార్యుడైన వాడు నన్ను తప్పక పొందుతాడు అన్నాడు. అంటే మాకు మోక్షం గ్యారంటీ, ఓకే, చెప్పక్కర్లేదన్నమాట. అందుకని గీతని బోధించడానికి అందరు ఉద్యుక్తులు కావాలి. బోధిస్తే తప్పకుండా మోక్షం వస్తుంది. బోధించానంటే ముందు చదవాలి కదా, శ్రవణ మనన నిధిధ్యాసనం చేసి బ్రహ్మనిష్ఠులం కావాలి, తర్వాత బోధించాలి అన్నారు. ఈ శ్లోకంలో 69వ శ్లోకంలో అటువంటి గీతాచార్యుడే నాకు ప్రియం అందరికంటే అన్నాడు. ఇంతకంటే ప్రియమైన వాడు ఇంతకుముందు పుట్టలేదు, ఇక పుట్టబోడు అన్నాడు. గీతాచార్యుడి కంటే ప్రియమైన వాడు ఇంతవరకు నాకు ఎవరు పుట్టలేదు, ముందు ఇక పుట్టబోడు. అంటే గీతాచార్యుడే అంతకు ముందు ప్రియం, ఇప్పుడు ప్రియం, మరెప్పటికీ ప్రియం. గీతాచార్యుడి కంటే ప్రియమైన వాడు పుట్టలేదు, పుట్టబోడు. అంటే ఏమిటి? అయితే అందరం గీతాచార్యులం అయిపోవచ్చు కదా? అవ్వాలి అంటే శ్రద్ధగా చదవాలి. మీరు ఒక గురువు గారు చెప్తుంటే ఎంత ఆనందిస్తున్నారో, మీరు చెప్తే ఇంక మరి ఎంతమంది ఆనందిస్తారు కదా? ఇంత ఆనందాన్ని మనం పంచిపెట్టగలుగుతామంటే కృష్ణ పరమాత్ముడికి ఎంత ఆనందంగా ఉంటుంది? అందుకని ఆయనకి ప్రియులమా కాదా? మనం చదివేవాళ్ళు ప్రియులే, చదివేవాళ్ళ కంటే చెప్పేవాడు అంతకంటే ప్రియుడు అన్నారు. చెప్పేవాడు ఉంటే కదా చదివేవాళ్ళు ఉంటారు. కనుక చెప్పేవాళ్ళు ప్రియమా చదివేవాళ్ళు ప్రియమా అంటే చెప్పేవాళ్ళే మో అంటే చాలా ప్రియం, చదివేవాళ్ళు కూడా ప్రియమే. చదివేవాళ్ళు మళ్ళీ చెప్తే ఇంకా ప్రియం. ఆయనకు పబ్లిసిటీ చూసుకుంటున్నాడని కృష్ణ పరమాత్మ. ఎందుకంటే పబ్లిసిటీ అంటే ఎక్కువగా ఇది ప్రచారంలోకి వస్తే శాంతి సమృద్ధి పెరుగుతుంది ప్రపంచం, అది అందుకోసం. మనుష్యేషు న కశ్చిత్ ప్రియకృత్తమః మే న అస్తి. అస్తి అనేటువంటిది మనం సప్లై చేసుకోవాలి. తస్మాత్ మనుష్యేషు, అతనికంటే, తస్మాత్ అంటే అతనికంటే మనుషులయందు. గురువుగారు మనుష్యుడే కదా, గురువు అవ్వాలి అంటే ముందు మనుషుడై ఉండాలి. మనుష్యేషు అంటే మనుష్యులయందు, అతనికంటే, తస్మాత్ అతనికంటే కశ్చిత్ ప్రియకృత్తమః మే న అస్తి. ప్రియకృత్తమః అంటే అత్యంత ప్రియుడైన వాడు నాకు, మే ప్రియకృత్తమః నాకు అత్యంత ప్రియుడైన వాడు అతనికంటే మనుష్యులలో మరెవ్వరూ లేరు ఉన్నారు. ఎప్పుడు భవితాచ మే తస్మాత్, ఇంకా ముందు రాబోడు కూడా భవితాచ, ఇంకా భవిష్యత్ కాలంలో ఇతనికంటే ప్రియుడు మరెవరు పుట్టబోడు, అది అర్థం. నేను చాలా ప్రియుడిని, నేను చాలా ప్రియుడిని అంటే గీతాచార్యుడి కంటే నువ్వేం ప్రియుడివి కాదు, ఆయన ప్రియుడు ఫస్ట్, తర్వాత నువ్వు అన్నారు. ఇంకా ముందు అన్నాడు భవిత అంటే భవిష్యత్ కాలంలో కూడా, రాబోయే కాలంలో కూడా ఇతడే ప్రియుడు అన్నాడు. అంటే ఏమిటి అర్థం? ఆయన యొక్క ప్రియుడు మారడు, అంతే కదా అర్థం. అందరికీ ప్రియులు మారుతూ ఉంటారు, ప్రియులు మారుతూ ఉంటారు, ప్రియరాండ్రు మారుతూ ఉంటారు. ఆయనకి 16,000 మంది భార్యలు, రుక్మిణి, సత్యభామ, రాధ, ఇంతమంది ఉన్నా కూడా వాళ్ళంతా తర్వాత. అసలు ప్రియుడు ఎవడంటే నాకు గీత చెప్పేవాడే ప్రియుడు అన్నాడు. అంత గొప్పతనం ఉంది ఆయన యొక్క, కృష్ణ పరమాత్ముడి యొక్క బోధనలో చూడండి. అన్య భువి ప్రియతర మే తస్మాత్ న అస్తి, ఈ భూమి యందు అతనికంటే ప్రియుడైన వాడు నాకు మరెవ్వడూ లేడు అన్నాడు. ఈ భూమి అందే అన్నాడు అంటే ఎవరు? ఈ గోపికలందరూ తీసి అవతల పెట్టు అనే కదా అర్థం. అన్య ప్రియతర మే తస్మాత్, అతనికంటే భువి, ఈ భూమి యందు అన్య వేరొకడు, మరొకడు న భవిత, ఉండబోడు అన్నాడు. ఈ భూమి మీద అతనికంటే ప్రియుడైన వాడు నాకు మరెవరు ఉండబోడు అన్నాడు. ఇంకా పుట్టబోడు అని అర్థం. పుట్టినా ఎవరు పుడతాడు? నాకు ప్రియుడు అంటే పుట్టాలి అంటే మళ్ళీ గురు అయి ఉండాలి, అది అర్థం అక్కడ. అంటే గురుస్తుతి అన్నమాట ఇది. నాకు గురువే ఆ గీతాచార్యుడు. మళ్ళీ ఏదో గురువు అంటే, ఏదో గురువు అయితే ఏం ప్రయోజనం? ఆ గీతను క్షుణ్ణంగా చదివి యథాతథంగా చెప్పేవాడు. మళ్ళీ నేను చెప్తాను, నువ్వు చెప్తావు, అందరూ చెప్తారు, వేల సంఖ్యలో చెప్తున్నారు, అలా చెప్తే కాదు, యథాతథంగా అన్నారు, శాస్త్రబద్ధంగా అన్నారు. పదవాక్యం, ప్రమాణవాక్యం, వాక్యశాస్త్రం, మీమాంస తెలిసి, అర్థం తెలిసి, శబ్దం తెలిసి, అన్నీ తెలిసి ఉండాలి. అలా చెప్పగలిగేవాడే చెప్పాలి. కానీ అందరూ గీతాచార్యులందరూ ప్రియులు కాదు, గీతాచార్యులందరూ ప్రియులు కాదు. గీతాచార్యుడైన వాడు ఎలా చెప్పాలో అలా చెప్పాలి, అలా చెప్పగలిగితే నాకు ప్రియుడు. తర్వాత శ్లోకం.
అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః.
అందుకని దీన్ని వ్యాసపీఠం అంటారు. దయానంద స్వామి చెప్తారు, సరిగ్గా పదశాస్త్రం అంటే దాని యొక్క పదాల విభజన ఎలా చేయాలి, దాని యొక్క అర్థం మీమాంస తెలియని వాడు చెప్తే వాడు కన్ఫ్యూజ్ అవుతాడు. పరాన్ కన్ఫ్యూజ్ అయ్యతి అన్నాడు, అవతల వాడని కన్ఫ్యూజ్ చేస్తాడు అన్నాడు. కన్ఫ్యూజ్ చేసి ఫ్యూజ్ పోగొడతాడు. అందుకని దెర్ ఆర్ సో మెనీ కన్ఫ్యూజింగ్ టీచర్స్. కన్ఫ్యూజ్ చేసేవాడు చాలామంది ఉన్నారు బోధకుల్లో కూడా. ఎలా, వారం రోజుల్లో మీకు సెల్ఫ్ రియలైజేషన్ ఇస్తామన్నారు, చూసారా? వీళ్ళంతా కన్ఫ్యూజన్ టైప్ అన్నమాట, కన్ఫ్యూజింగ్ చేసే టైపు. వారం రోజుల్లో సెల్ఫ్ రియలైజేషన్ ఇచ్చేటట్లయితే కోర్సులో కృష్ణ పరమాత్ముడు ఎందుకండి ఇన్ని శ్లోకాలు చెప్పడం? కన్ఫ్యూజ్డ్ అండ్ పరాన్ కన్ఫ్యూజ్ అయ్యతి అన్నాడు. నేను చిన్మయానంద స్వామీజీ పరమార్థానంద స్వామి గారితో చెప్పారట, ఒకసారి చెప్పాను మీకు మళ్ళీ చెప్తాను. ఏం చెప్పారటంటే, పరమార్థానంద స్వామి గారితో చిన్మయానంద స్వామి చెప్పారు, నేను బోధిస్తున్నాను అని చెప్పి అనుకోవాకు, నేను బోధిస్తున్నాను ఈ యొక్క ప్రజలకి అని నువ్వు అనుకున్నావంటే నీలో నుంచి శాస్త్రం పరిపూర్ణంగా రాదు, శుద్ధంగా రాదు, యథాతథంగా రాదు. మరి ఎలా బోధించాలిట? వారు చెప్తారు, ఆ దేవుణ్ణి నీ నోటి ద్వారా పలకనీయి అన్నారు. యు అలౌ ద గాడ్ టు స్పీక్ త్రూ యువర్ మౌత్ అన్నాడు. ఆ భగవంతుడు నీ ముఖం గుండా వ్యక్తం కావాలి, ఆయన వాక్యాలు నీ ముఖం గుండా వస్తాయి. నువ్వు ఒక పైప్ లైన్వే కానీ నేను మాట్లాడుతున్నాను అనుకోవాకు. ఆయన పలుకుతున్నాడు, ఆయన పలుకుతున్నాడు, నా ముఖాన్ని పరికరంగా పెట్టుకున్నాడు. అది అలా ఉండాలి అంటే నేను చెప్తున్నాననే అహంకారం ఉండకూడదు. అలా ఉన్నప్పుడే నువ్వు ఆ శాస్త్రానికి న్యాయం చేయగలవు. అలా ఉన్నప్పుడే ఈ శాస్త్రానికి న్యాయం చేయగలవు. ఏ గురువు కూడా నేను చెప్తున్నాను ఇది నా సొంత సాహిత్యం అని చెప్పకూడదు. నా గురువుగారు చెప్పింది నేను చెప్తున్నాను అంతే. తప్పులు ఏమన్నా చెప్తే అదంతా నా గొప్పతనం. ఏదంటే మంచి బాగా మీకు అర్థమైంది, విశిష్టంగా చాలా బాగుంది అన్నారంటే ఇది మా గురువుగారికి వెళ్తుంది. అది మాత్రం ఖాయం, నా విషయంలో అది ఖాయం, నేను చెప్పుకోవాలి కదా. మీకు అందరికీ ఏదన్నా మెచ్చుకునేటట్లుగా ఉన్నది అంటే అది మా గురువుగారి గొప్పతనం. ఏదైనా మీకు అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేశాను అంటే అది నా గొప్పతనం, అది నా యొక్క లిమిటేషన్. చేసి ఉండొచ్చు, 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా అర్థం కాకుండా ఎప్పుడైనా ఏమిటో చాలాసార్లు చెప్పు ఉండొచ్చు. ఉపాధి కంటూ ఒక లిమిటేషన్ ఉంటుంది కదా. మీకు ఏదైనా అర్థమయ్యి ఆనందించారు అంటే మా గురువుగారు చెప్పినటువంటి విషయం. ఇది నా యొక్క ఆలోచన, అలా చెప్పాలి అని. అధ్యేష్యతే చ ఇమం యహ ఇమం అధ్యేష్యతే, ఎవరైతే ఈ యొక్క ధర్మ్యం అధ్యేష్యతే అన్నారు. ఈ ధర్మాన్ని, ధర్మ్యం అంటే ధర్మాత్ అనపేతం ధర్మ్యం, వేదంలో చెప్పబడినటువంటి వేద పూర్వం ప్రవృత్తి మార్గం, వేద అంతం నివృత్తి మార్గం, అధ్యారోప అపవాద్యాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే శిష్యాణం సుఖబోధాయాః తత్వజ్ఞై కల్పిత క్రమ అన్నారు. ఈ గురువైన వాడికి ఎంత శక్తి ఉండాలంటే ప్రక్రియలన్నీ తెలిసి ఉండాలి, పద్ధతి తెలియాలి, అధ్యారోపణం చేయడం తెలియాలి, అపరవాద చేయడం తెలియాలి. ఆ మెథడాలజీ అంటారు, అది తెలిసిన వాడే ఇవన్నీ చెప్పగలడు, సరిగా చెప్పగలడు. కనుక అలాంటి శక్తి కలిగి ఉండాలి గురువు అన్నారు. ధర్మాత్ అనపేతం అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది ధర్మానికి విరుద్ధం కానటువంటిది ధర్మ్యం అని అర్థం. అటువంటి ధర్మ్యాన్ని ఎవరైతే చదివి, అధ్యేష్యత అంటే చదివి, అహం తేన ఇష్టహాస్యాం, అతడు నన్ను పూజిస్తాడు, అతని చేత నేను పూజింపబడతాను, అతని చేత నేను పూజింపబడతాను. జ్ఞానయజ్ఞేన అహం ఇష్టహాస్యాం, జ్ఞానయజ్ఞము ద్వారా అతడు నన్ను పూజిస్తాడు అని అర్థం. నేను చెప్పినటువంటి ధర్మం ఈ శాస్త్రం, అంటే ధర్మశాస్త్రం బ్రహ్మశాస్త్రం రెండు కూడా ధర్మానికి విరుద్ధం కానటువంటి ధర్మ్యం. దీన్ని ఎవరైతే జ్ఞానయజ్ఞం అంటే జ్ఞానయజ్ఞం అని చెప్తూ గీతని బోధిస్తాడో, ఓకే, జ్ఞానయజ్ఞేన బోధిస్తాడంటే నన్ను ఆ విధంగా పూజిస్తాడు అని అర్థం. అంటే జ్ఞానయజ్ఞమే పూజగా మలుచుకున్నవాడు అని అర్థం. అర్థమైందా? జ్ఞానయజ్ఞమే పూజగా మలుచుకొని నన్ను ఎవరైతే పూజిస్తాడో అన్నాడు. అంతేగాని రైలు కూర్చొని అర్చన చేయటమే కాదు, ఇంకా ఆయనకి ఎక్కడి పోయినా ఉపన్యాసాలు మాట్లాడుతూనే ఉంటాడు, ఇంకా నిర్విరామంగా ప్రయాణిస్తూనే ఉంటాడు, ఎక్కడ సమయం దొరికితే అక్కడ మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా అదే పూజ ఆయనకి. అదే జ్ఞానయజ్ఞేన ఇష్ట అంటే పూజ అని అర్థం. యజ్ ధాతు పూజ చేయడం. అహం ఇష్ట అన్నాడు, నేను పూజింపబడతాను అతని చేత. అంతేకాదు యహ అధ్యేష్యతే ఇమం ధర్మ్యం సంవాదం, ఎవరైతే అర్జున నీ నా సంవాదాన్ని వింటాడో అన్నాడు, ఏ గురువైతే పూజగా భావించి దీన్ని బోధిస్తాడో, ఏ శిష్యుడైతే దీన్ని ధర్మ విరుద్ధం కానటువంటి ఈ ధర్మ్యాన్ని వింటాడో అన్నాడు. ఇమం ధర్మ్యం సంవాదం, ఇప్పుడు మన ఇద్దరి మధ్య జరిగిన సంవాదాన్ని, ఇప్పుడు మనం మాట్లాడింది విన్నదంతా ఏమిటి, కృష్ణార్జున సంవాదం, ఈ సంవాదాన్ని వింటాడో. అటువంటి ఎవరి సంవాదం, ఆవయోహో అన్నాడు, మన ఇద్దరి మధ్య జరిగిన సంవాదం, ఎవరి మధ్యన జరిగిన సంవాదం నాకు అవసరం లేదు. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు అర్జునుడి మధ్య కృష్ణుడి మధ్య జరిగిన సంవాదం అంటారు. ఆవయోహ అంటే మన ఇద్దరి మధ్య జరిగిన సంవాదం. అర్జున ఏ గురువైతే బోధిస్తాడో, ఏ శిష్యుడైతే వింటాడో. ఆ గురువు ఎలా బోధించాలి, జ్ఞానయజ్ఞేన, జ్ఞానయజ్ఞంగా భావించి దాన్నే పూజగా భావించి బోధిస్తాడో. అదేవిధంగా వినేవాడు కూడా జ్ఞానయజ్ఞం, నేను పూజ చేస్తున్నాను భగవంతుడికి, వినడమే పూజ, గురువుగారు బోధించడమే పూజ అనుకుంటే శిష్యుడేమనుకోవాలి, వినడమే పూజ అన్నాడు. మరి ఏ పూజలకు వెళ్ళక్కర్లేదు అని అర్థం. అంతే కదా, పూజలకు వెళ్ళక్కర్లేదు అంటే ఈ పూజ వదిలిపెట్టి వెళ్ళక్కర్లేదు అని అర్థం. ఈ పూజకి అటెండ్ అయ్యి తర్వాత టైం ఉంటే మిగతా పూజలు చేసుకోవచ్చు. అంటే వినేవాడికి కూడా ఇదే ప్రథమమైనటువంటి పూజ అనే భావన ఉండాలి, చెప్పే గురువు కూడా ఇదే ప్రథమమైన పూజ అనే భావన ఉంటేనే బోధన జరుగుతుంది, శ్రవణం జరుగుతుంది. లేకపోతే ఇదొక పూజ అండి, ఏమిటండి ఇదేమిటండి పూజ అన్నారు. అందుకే చిన్మయానందుల వారు జ్ఞానయజ్ఞం అనే ఈ పేరుని ఇక్కడ తీసుకున్నారు, ఈ పేరును తీసుకున్నారు ఆయన. ఆయన మొదట్లో వారు జ్ఞానయజ్ఞం అని చెప్పి పెట్టినప్పుడు అందరూ ఆయన ఏదో పెద్ద యజ్ఞం చేస్తారు హోమకుండం పెట్టి అని చెప్పి జనాలు రావడం మొదలు పెడితే అక్కడికి పోయి చూస్తే హోమకుండం లేదు, హోమము లేదు, ఏమీ లేవు. ఎవరు వెళ్ళి అడిగారట, ఇదేమిటండి హోమం లేదు, హోమకుండం లేదు, మీరు ఏమిటి యజ్ఞ ద్రవ్యాలు లేవు, హోమ ద్రవ్యాలు లేవు, మీరు యజ్ఞం అన్నారు జ్ఞానయజ్ఞం అంటే, నా జ్ఞానయజ్ఞం ఇలాగే ఉంటుంది అన్నారట వారు. ఎందుకంటే వారు ఎందుకు యూజ్ చేశారు ఆ పదం, ఇదే జ్ఞానయజ్ఞేన ఇష్ట అన్నాడు, జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజిస్తాడు అన్నాడు. అందుకని ఇక్కడ పటాలు పూజలు మాలలు ఉండవు చూడండి మన క్లాసులో. కృష్ణుడు బొమ్మన్న పెట్టుకోవచ్చు కదండి కనీసం అంటారు. ఆయన కృష్ణ పరమాత్మకి ఏమిటి అంటే నాకు ఇది కావాలి ముఖ్యం, అది పెట్టినా పర్వాలేదు పెట్టకపోయినా పర్వాలేదు అన్నాడు. అది సగుణ కృష్ణుడు, సగుణ కృష్ణుడు ఇంట్లో పెట్టుకుని పూజిస్తూనే ఉన్నారు. మళ్ళీ అదెందుకు ఇక్కడ, నాకు ఇక్కడ నిర్గుణ కృష్ణుడిని అర్థం చేసుకోవాలి వీళ్ళు, అందుకనే పెట్టలేదండి అని అడగవాకండి. పెట్టాలని లేదు, పెట్టకూడదని లేదు. ఓకే, అట్లా ఆవయోహ మన సంవాదాన్ని ఎవరు వింటారో, ఇతి మే మతి, మన మధ్య ఈ సంవాదాన్ని ఎవరు వింటారో నేను దాన్ని జ్ఞానయజ్ఞంగా భావిస్తున్నాను. తర్వాత శ్లోకం, నన్ను పూజ చేస్తా అంటే నా గీతాచార్యుడు నన్ను ఎలా పూజ చేస్తున్నాడు అంటే నన్ను చెప్పినటువంటి ఈ యొక్క సంవాదాన్ని ఎవరైతే బోధిస్తాడో అతడు నన్ను పూజ చేస్తున్నట్లుగా నేను భావిస్తాను అన్నారు. మతి అంటే నా ఆలోచన అన్నారు. 71
శ్రద్ధావానన సూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తశుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం.
ఇప్పుడు శిష్యస్తుతి చెప్తున్నారు 71-72 శ్లోకంలో. ఇంతవరకు గురు స్తుతి చెప్పారు 69-70 శ్లోకంలో. ఒకవేళ జ్ఞాన యోగ్యత లేకుండా శ్రవణం చేశాడే అనుకో, ఎవరైనా శిష్యుడు జ్ఞాన యోగ్యతే ఉండి చేస్తారని చెప్పలేం కదా. ఒకవేళ జ్ఞాన యోగ్యత లేకుండా ఆ కిటికీలోని చూసి ఎవరో కాషాయ వస్త్రం వేసుకుంది ఇవిడ అని చెప్పి లోపలికి వచ్చి అలా కూర్చొని విన్నాడనుకో, సాధన చతుష్టయ సంపత్తి లేకుండా, క్షమాదమ నియమాలు లేకుండా, ముముక్షుత్వం లేకుండా, వివేక వైరాగ్యాలు లేకుండా అలా వచ్చి కూర్చొని వింటాడు. అలా విన్నా సరే అతనికి ఏమిస్తానో తెలుసా, నేను స్వర్గ ఫలాన్ని ఇస్తానంటున్నాడు కృష్ణ పరమాత్మ. పుణ్యకర్మలు చేసిన వాళ్ళందరూ ఏ లోకాలకైతే వెళతారో అటువంటి లోకానికి ఇతన్ని తీసుకువెళతాను నేను అన్నాడు. పుణ్యకర్మలు చేసేవాళ్ళు ఏ లోకానికి వెళ్తారండి, స్వర్గమా నరకమా? స్వర్గలోకానికి వెళతారు. ఈ వ్యక్తి పుణ్యకర్మలన్నీ చేయలేదు కానీ భగవద్గీత క్లాసుకు వచ్చి కూర్చున్నాడు. అట్లా కాసేపు కళ్ళు మూసుకుంటూ మధ్య మధ్యలో కళ్ళు తెరుస్తూ కాస్త అర్థమయ్యి కొంచెం అర్థం కాకుండా వింటూ ఉన్నాడు. ఏదో కాస్త పక్కనే ఉన్నారు, మంచి వార్తలు నోటి చెవులో పడతాయి అని చెప్పి వచ్చాడనుకో, అతనికి ఏమిస్తానో తెలుసా, నేను స్వర్గఫలాన్ని ఇస్తా అన్నాడు. స్వర్గఫలాన్ని ఇస్తా అన్నాడు. ఇది ఒక ఫలం వస్తుంది శిష్యుడికి. చూడండి, వచ్చి కూర్చుండేనే ఫలాన్ని ఇచ్చేస్తున్నారు ఆయన. అంటున్నారు, శ్రద్ధావాన్ అనసూయశ్చన, శ్రద్ధ కలిగినటువంటి యహ అపి శ్రద్ధావాన్, యహ నరహ ఏ వ్యక్తి అయితే, సహా యహ నరహ ఏ వ్యక్తి అయితే శ్రద్ధావాన్, శ్రద్ధ కలిగి ఉంటాడు. శ్రద్ధ అంటే ఏమిటి, భగవద్గీత మీద శ్రద్ధ. దేవుడు చెప్పిన వాక్యం భగవద్గీత, భగవద్గీత భారతంలో వచ్చింది, భారతంలో వచ్చింది వ్యాసులు రాశారు, అది కృష్ణ పరమాత్ముడు చెప్పాడు కనుక కొంచెం శ్రద్ధ, ఆ శ్రద్ధతో వస్తాడు. కానీ అర్హతలు లేవు, అర్హత లేకపోయినాడు కూడా శ్రద్ధ ఉంది. అందుకని మన దేశంలో అందరికీ చాలామందికి శ్రద్ధ ఉంది, అర్హతలు లేకపోయినప్పటికీ శ్రద్ధ ఉంది. ఆ శ్రద్ధతో వచ్చి కూర్చొని వింటుండగా అనసూయ, ఆ శ్రద్ధ కొంచెం భక్తి ఉన్నవాడు ఏం చేస్తాడంటే నిందించడు. ఆహా బాగుందండి బాగుందండి అంటాడు, ఏం అర్థం కాదు, బాగుందండి బాగుందండి అంటే నిందించడు దేన్ని కూడా. ఎందుకు కృష్ణ పరమాత్మ ఇట్లా చెప్పాడు, ఆయన ఇవి చెప్పేది ఇట్లాంటి మాటలు అని అన్నాడు. నమస్కారం చేసి మళ్ళీ మళ్ళీ నమస్కారం చేసి ఆ పుస్తకాన్ని నాలుగుసార్లు కళ్ళకు అద్దుకొని అది శ్రద్ధావాన్ అనసూయ ఇలా విన్నాడనుకో, సహా అపి అతను కూడా ముక్తః భవతి అన్నాడు. పాపాత్ ముక్తః భవతి, ముక్తః భవతి అంటే మనం సప్లై చేసుకోవాలి, ముక్తః భవతి పాపం నుంచి ముక్తుడైపోతాడు, పాపం నుంచి ముక్తుడైపోతాడు. ఎలా అవుతాడంటే, సహ పుణ్యకర్మణాన్ శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్. పుణ్యకర్మణం అంటే పుణ్యకర్మలు చేసేవాళ్ళు ఏ లోకాలకైతే వెళతారో, శుభాన్ లోకాన్ మంగళకరమైనటువంటి లోకాలకు వెళతారో వాళ్ళు, మంచి కర్మలు చేసేవాళ్ళు అటువంటి లోకాలకి ఇతడు వెళతాడు. ఎవరు అట్లా అలా కూర్చునేవాడు వెళ్ళిపోతాడు క్లాస్కి వచ్చి, ఆ వ్యక్తి పుణ్యకర్మలు చేసేవాళ్ళ లోకాలకు వెళతాడు. ఇది ఒక బెనిఫిట్ అండి. మూడు రకాలైన ఫలితాలు వస్తాయి, ఏదో ఒక ఫలితం వస్తుంది మూడిట్లో ఒకటి, ఇది ఒక ఫలితం. రెండవది ఏంటంటే చెప్తున్నారు,
కశ్చిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ.
ఈ చివరికి అడుగుతున్నారు, ఇంత బాగా విన్నావు నువ్వు ఏకాగ్రంగా, నీ మోహం పోయిందా అని అడుగుతున్నారు, అజ్ఞానం పోయిందా అన్నాడు. ఎందుకంటే మోక్షం రావాలి అంటే అజ్ఞానం పోవాలి కదా, అందుకని శిష్యుడు చెప్పాలి నా అజ్ఞానం పోయిందని చెప్పాలి కదా, అది మోక్షఫలం. ఒకవేళ నాకు ఇంకా ఏం అర్థం కాలేదంటే ఇంక నీకు సాధన చతుష్టయ సంపత్తి రాలేదు, కాస్త వింటూ ఉండు సాధన చతుష్టయ సంపత్తి వస్తుంది ఒకటేమో స్వర్గఫలం, లేదా శ్రద్ధగా వింటూ ఉన్నావు, చాలా శ్రద్ధగా వింటున్నావు, నోట్స్ రాస్తావు, క్యాసెట్ వింటావు, తిరిగి తిరిగి వింటావు, శ్రద్ధ ఉంది, భక్తి ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ సాధన చతుష్టయ సంపత్తి లేకపోవడం వల్ల నీకు మోక్షం రాదు. కానీ ఏం చేయాలి, వింటూ ఉంటే జ్ఞాన యోగ్యత ఇస్తాను నీకు అంటాడు. సాధన చతుష్టయ సంపత్తి లేకపోతే శ్రవణం చేస్తూ ఉండు, ఒక 10 సంవత్సరాలుగా స్వామిని పూర్తి చేస్తారు, ఆ టైంకి నీకు సాధన చతుష్టయ సంపత్తి ఇస్తానన్నాడు. అంటే ఏమిటి, వివేకాన్ని ఇస్తాను, వైరాగ్యాన్ని ఇస్తాను, శమధమాది షట్క సంపత్తిని ఇస్తాను, ముముక్షుత్వాన్ని కూడా ఇస్తాను, మోక్షం పొందాలనే కోరిక నేను కలగజేస్తాను. ఎప్పుడంటే నీకు స్వర్గానికి వెళ్ళాలని ఇష్టం లేదనుకో, వస్తున్నావు వింటున్నావు, స్వర్గానికి వెళ్ళాలని ఏం లేదండి, ఏదో ఈ జీవితంలో ముక్తి వస్తే చాలు అని అనుకున్నావు, కానీ నీకు అర్హతలు లేవు. ఏం చేస్తాను తెలుసా, నేను నీకు స్వర్గఫలం వద్దనుకున్నావు కనుక, నీకు మోక్షాన్ని పొందేటటువంటి ఇంకా సామర్థ్యం రాలేదు కనుక నేను ఫలితాన్ని ఇవ్వాలి కదా. మరి ఏం ఇవ్వాలి, నీకు స్వర్గము వద్దు, మోక్షం ఇద్దాము అంటే నీకు ఇంకా అర్హత రాలేదు. నేనేం చేస్తానో తెలుసా, నీకు అర్హత ఇస్తాను, సాధన చతుష్టయ సంపత్తిని ఇస్తాను, జ్ఞాన యోగ్యత ఇస్తాను. మళ్ళీ ఆ గురువుగారు ఇంకొక కోర్సు మొదలు పెడితే అప్పుడు మోక్షం ఇస్తానన్నాడు. అందుకని కనీసం సాధన చతుష్టయ సంపత్తినైనా ఇస్తాను, నువ్వు మోక్షం వద్దనుకుంటే. అందుకని ఫలాన్ని ఇస్తాను తప్పకుండా. ఒకవేళ నువ్వు క్లాసుకు వచ్చినప్పుడే సాధన చతుష్టయ సంపత్తితోనే వచ్చావనుకో, ఏమిస్తాను, మోక్షం ఇస్తాను. అంటే మూడిట్లో ఏదో ఒకటి వస్తుంది కదా మనకు, కాబట్టి భగవద్గీత వినడం అవసరమే కదా. వస్తే స్వర్గం వస్తుంది, స్వర్గం లేదని వద్దు అనుకుంటే సాధన చతుష్టయ సంపత్తి వస్తుంది, సాధన చతుష్టయ సంపత్తి ఉన్నది అంటే మోక్షం వస్తుంది. కాబట్టి ఏంటి, భగవద్గీత చదివితే మంచిదే. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ అంటే, అర్జున హే పార్థ, కశ్చిత్ త్వయా ఏతత్ ఏకాగ్రేణ చేతసా శృతం. ఏకాగ్రతతో విన్నావా అని అడుగుతున్నాడు. కశ్చిత్ అంటే ప్రశ్నార్థకం. కశ్చిత్ త్వయా ఏతత్ ఏకాగ్రతయా చేతసా శృతం, ఏకాగ్రమైనటువంటి మనస్సుతో బుద్ధితో విన్నావా అని అడుగుతున్నాడు. శృతం అంటే విన్నావా, ప్రశ్నార్థకం. అంతేకాదు, కశ్చిత్ తే అజ్ఞాన సమ్మోహ ప్రనష్ట ధనంజయ, నీ యొక్క మోహంతో కూడినటువంటి అజ్ఞానం, ఈ అజ్ఞానం అనే మోహం అంటే అజ్ఞాన నిమిత్తమైనటువంటి ధర్మ అధర్మ సంకటం ప్రనష్ట, కశ్చిత్ ప్రనష్ట, పోయిందా, ఇంకా పోయిందా లేదా, ఏకాగ్రతతో విన్నావా, వింటే నీకు ఈ అజ్ఞానం పోయిందా లేదా అది చెప్పు నాకు ముందు అన్నాడు అర్జునుడు. చెప్పబోతున్నాడు ఏమని,
అర్జున ఉవాచ, నష్టో మోహశ్రుతిర్లబ్ధ మోహస్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ.
అర్జున ఉవాచ, అర్జునుడు చెప్తున్నాడు ఏమని, నష్టో మోహ, పోయింది అన్నాడు. ఏమిటి మోహం అన్నాడు. ఎట్లాగైతే హనుమంతుల వారు కండేన్ సీతైన్నై అన్నాడు, చూశాను సీతని అన్నాడు. ఎంత బుద్ధి చాతుర్యం అంటే అంత బుద్ధి చాతుర్యం, తర్వాత చెప్తాను ఏమిటని.
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.